സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരംപരാം.
മക്കട്ടവ അധ്യായം പദവ ശ്ലോകം.
അപര്യാപ്തം തദസ്മാകം ബലം ഭീഷ്മാഭിരക്ഷിതം പര്യാപ്തം ത്വിദമേതേഷാം ബലം ഭീമാഭിരക്ഷിതം.
മഹാഭാരത യുദ്ധം ആരംഭ സമയంలో കൗരവులు പാണ്ഡവులు అక్కడ యుద్ధభూమికి వచ్చి ఉన్నారు. అలా వచ్చిన సందర్భంలో కౌరవుల తరపున దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణాచార్యుడికి సైన్యాన్ని మహావీరులను పరిచయం చేస్తున్నాడు. మన వైపు కౌరవుల వైపు ఎంతమంది మహారథులు ఉన్నారు, పాండవుల వైపు ఎవరెవరున్నారు అని ద్రోణాచార్యుడికి పరిచయం చేస్తున్నాడు. అలా చెప్పేటప్పుడు దుర్యోధనుడు, మన సైన్యం ఇంతమంది ఉన్నారు, కానీ ఈ సైన్యం మనకు చాలదు అంటున్నాడు. అపర్యాప్తం, ఈ సైన్యం మనకు సరిపోయినంతగా లేదు అని. 11 అక్షౌహిణుల సైన్యం ఉన్నప్పటికీ కూడా అత్యధిక సంఖ్యలో సైన్యం ఉన్నారు. అంత సైన్యం ఉన్నప్పటికీ కూడా దుర్యోధనుడికి మనస్సులో అపర్యాప్తం అన్నారు, చాలినంత లేరు అని అర్థం. 2 అర్థాలు చెప్పాను క్రిందటి వారం. ఏం చెప్పాను? అపర్యాప్తం అంటే చాలా మంది అమితంగా ఉన్నారు అనే భావన. 2వ అర్థం తీసుకుంటే సరిపోయినంత మంది లేరు అని అర్థం. భీష్ముడంతటి వాడు మన యొక్క సేనాధిపతి అయినప్పటికీ కూడా భీష్మాభిరక్షితం అన్నారు. భీష్ముడి చేత రక్షింపబడుతున్నప్పటికీ కూడా భీష్ముడు ఎంతో గొప్పవాడు. అంతటి గొప్ప భీష్ముడు చేత రక్షింపబడుతున్నట్టు ఈ సైన్యం అపర్యాప్తం, చాలటం లేదు అని. అదేవిధంగా 2వ లైన్లో ఏం చెప్పారు? పర్యాప్తం తు ఇదం ఏతేషాం. ఏతేషాం అంటే ఈ పాండవుల యొక్క, ఈ పాండవుల యొక్క సైన్యం పర్యాప్తం, సరిపోయినంతగా ఉన్నది. భీమాభిరక్షితం, భీముడి చేత, భీముడు భీష్ముడంతటి గొప్పవాడు కాదు కదా, భీముడు భీష్ముడంతటి గొప్పవాడు కాదు. భీముడి చేత రక్షింపబడుతున్నప్పటికీ కూడా వాళ్ళ సైన్యం వాళ్ళకి చాలు. భీష్ముడంతటి వాడి చేత రక్షింపబడుతున్న మన సైన్యం మనకు చాలదు. భీముడు ఏమి, ఎంత భీముడు, ఎప్పుడు సగం నిద్రైపోతూ ఉంటాడు, తిండిపోతూ ఎక్కువ తింటూ ఉంటాడు, అట్లాంటి భీముడు అని. అటువంటి భీముడి చేత రక్షింపబడుతున్నప్పటికీ కూడా వాళ్ళ సైన్యం వాళ్ళకి చాలు. పెద్ద గొప్పవాడైనటువంటి భీష్ముడి చేత రక్షింపబడుతున్నటువంటి మన సైన్యం చాలదు అంటే ఏమిటి అర్థం? ఇక్కడ మనం గ్రహించవలసింది, అరక్షితం తిష్టతి దైవరక్షితం అన్నారు. అరక్షితం తిష్టతి దైవరక్షితం, సురక్షితం దైవహతం వినశ్యతి. సురక్షితం దైవహతం వినశ్యతి. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే అరక్షితం తిష్టతి. మనకు గనక దైవభక్తి ఉన్నదనుకోండి, దైవ చింతన, దైవభక్తి, దైవ అనుగ్రహం గనక ఉంటే మనం రక్షింపకపోయినప్పటికీ కూడా మనకు రక్షణ భగవంతుడు ఇస్తాడు. మనకు భక్తి గనక ఉంటే నిజంగా మనం రక్షింపకపోయినా కూడా మనకు రక్షణ భగవంతుడు ఇస్తాడు. మనం ఏది కాపాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్ని భగవంతుడి చేత కాపాడబడుతున్నాయి. మనకు భగవంతుడి భక్తి ఉన్నదనుకోండి, ధర్మము, న్యాయము, దైవ చింతన ఇవన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ భగవంతుడు మనకు భద్రత, రక్షణ అన్నీ కల్పిస్తాడు. అరక్షితం, మనకు రక్షణే లేదు నిజంగా, అయినప్పటికీ కూడా ఆయన మనల్ని రక్షిస్తాడు, ఎందుకంటే మనం ఆయన్ని నమ్ముకున్నాం కనుక. సురక్షితం అంటే మనం రక్షించుకుంటూ ఉంటాం, కొన్ని ఆస్తులు, పాస్తులు, పిల్లలు, ఇళ్ళు, వాకిళ్ళు అన్ని రక్షించుకుంటూ ఉంటాం. కానీ భక్తి లేదనుకోండి, మనకు దైవ అనుగ్రహం లేదనుకోండి, సురక్షితం దైవహతం వినశ్యతి. దైవుని యొక్క అనుగ్రహం లేకపోతే అది వినాశమైపోతుంది, నశిస్తుంది. అంటే దేవుని అనుగ్రహం లేకపోతే మనకు రక్షణ లేదు, భద్రత లేదు. అందుకని దుర్యోధనుడికి అన్యాయం, అక్రమం, దురాచారాలు అన్నీ చేసిన వాడు దుర్యోధనుడు. దేవుని మీద కృష్ణ పరమాత్ముడిని కోరుకోలేదు కదా యుద్ధంలో, కృష్ణుడి సైన్యాన్ని కోరుకున్నాడు కానీ కృష్ణుడిని కోరుకోలే. అంటే ఏమిటర్థం? భగవంతుణ్ణి కోరుకోలేదు. భగవద్భక్తి, భగవద్ ఆరాధన, భగవత్ చింతన, ధర్మం అన్నీ దుర్యోధనుడి వైపు లేవు. అందుకని పదకొండక్షౌహిణుల సైన్యం ఉన్నప్పటికీ కూడా, భీష్ముడంతటి వాడి చేత రక్షింపబడుతున్నా కూడా మనస్సులో ఒక అభద్రత, భయం అంత ఉండి కూడా. కనుక మనకు మన పిల్లలు, మన ఇళ్ళు, వాకిళ్ళు, ఆస్తుపాస్తులు మనల్ని రక్షిస్తాయి అనుకుంటాం మనం, అది కాదు మనల్ని రక్షించేది. భగవద్భక్తి, న్యాయం, ధర్మం ఇవే మనల్ని రక్షిస్తాయి. కానీ మన పేరు, మన ప్రఖ్యాతి, మన ధనం, మన ఆస్తులు పాస్తులు మనకు ఎప్పుడు శాంతిని ఇవ్వవు. నిజమైన శాంతి, భద్రతను ఇచ్చేది ఏమిటి? భగవత్ చింతన. అందుకని భగవంతుడి చింతన ఎక్కువసేపు చేసే వాళ్ళకే మనశ్శాంతి ఉంటుంది. భగవత్ చింతన చేయకుండా ఎంత సంపాదించుకొని ఎన్ని కూడబెట్టుకున్నా కూడా వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు ఆ దుర్యోధనుడి పరిస్థితి అదే. అంత రాజ్యం ఉంది, భీష్ముడు, ద్రోణుడు సైన్యం అంతా ఎక్కువగా ఉన్నారు, ఉన్నప్పటికీ కూడా మనస్సులో ఒక రకమైన భయం, అరక్షణ, అభద్రత ఉంది మనస్సులో. చూసారా? అందుకే సినిమా పాట కూడా ఏదో ఉంది, దేవుని నమ్మిన వాడు ఎన్నటికీ చెడిపోడు అని. కనుక దైవరక్షితం సురక్షితం, దైవుడి చేత రక్షింపబడేదే అనుగ్రహం మనకు ఉంటే. అందుకని దేవుణ్ణి ప్రార్థించాలి ప్రతిరోజు, నేను ధర్మ మార్గంలో, న్యాయ మార్గంలో, మంచి మార్గంలో ఉండేటట్లుగా నన్ను ఆశీర్వదించు నాయన అని చెప్పి ఆయన అడగాలి. మనమేం అడుగుతాం? నాకు ఇల్లు ఇవ్వు, కారు ఇవ్వు, ఆస్తులు పాస్తులు ఇవ్వు, ధనం ఇవ్వు అని అడుగుతాం మనం. అలాంటివన్నీ మనం అడగక్కర్లేదు. ధర్మం, న్యాయం, నీతి, భక్తి, మంచి అలవాట్లు ఇవన్నీ అడిగామనుకోండి, ధనం అన్ని వాటంతా అవే వస్తాయి. ఇక దుర్యోధనుడు పరిస్థితి ఇది. అందుకని అరక్షితం తిష్టతి దైవరక్షితం, సురక్షితం దైవహతం వినశ్యతి అన్నారు. కనుక దుర్యోధనుడికి భయం ఏర్పడింది. చూసారా? ఇంత సైన్యం ఉన్నా కూడా చాలదు అన్నాడు. అందుకే చాలా మందికి ఎంత డబ్బు ఉన్నా కూడా ఇంకో 10,000 ఉంటే బాగుండండి అంటుంటాడు. 100,000 రూపాయలు ఉన్నప్పుడేమో 100,000 కోసం పాకులాడాడు. 100,000 రూపాయలు ఉంటే చాలు, ఇంకా నా జీవితానికి ఏం అక్కర్లేదు అనుకున్నాడు. 100,000 వచ్చిన తర్వాత ఇంకొక 50,000, తర్వాత ఇంకొక 50,000, ఇట్లా మనిషిలో కోరిక పెరుగుతూనే ఉంటుంది. చాలు నాకు నాకు తృప్తిగా ఉన్నది, ఇంతకంటే నాకు అవసరం లేదు అనే మనస్సు వచ్చిన వాడే నిజమైన ధనవంతుడు. ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి అనేవాడు బిచ్చగాడితో సమానమే కదా, వాడు ధనవంతుడు అవుతాడా? ఎవరు బిచ్చగాడు, ఎవరు ధనవంతుడు ఇప్పుడు చెప్పండి? ఎప్పుడు అడిగేవాడు బిచ్చగాడు, నాకు చాలు అని చెప్పేవాడు ధనవంతుడు. ఈ ధనవంతులు కూడా నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి అని అడుగుతున్నారంటే వాడు బిచ్చగాళ్ళ ధనవంతులా? వాళ్ళు బిచ్చగాళ్ళ ధనవంతులా అంటే బిచ్చగాళ్ళు ధనవంతులు కాదు. కొంచెం ధనం ఉన్నా కూడా నాకు చాలు, భగవంతుడు చాలా ఇచ్చాడు నాకు, ఇంతకంటే నాకు అవసరం లేదు, ఇంకా నేను ఎవరిని ఆశించను, నాకు అవసరం లేదు అన్నాడు అనుకోండి, వాడు నిజంగా ధనవంతుడా కాదా? ఆశించడం లేదు ఇంకా, సరిపోతుంది అనుకున్నాడు, నిజంగా ధనవంతుడా కాదా? ఇప్పుడు చెప్పండి, ఎవరు ధనవంతులు ఎవరు బిచ్చగాళ్ళు? ఎవరికి తృప్తి ఉంటుందో వాడు ధనవంతుడు, ఎవరికి తృప్తి ఉండదో వాళ్ళు బీదవాళ్ళు. కనుక దుర్యోధనుడు ధనవంతుడా బలవంతుడా బలహీనుడా? ఇప్పుడు బలహీనుడు, ఎంత ఉన్నా చాలదు చాలదు అంటున్నాడు, కనుక బలహీనుడే కదా. మనం కూడా జీవితంలో ఇది లేదు అది లేదు ఇది చాలదు అని చెప్పి అనకూడదు. ఉన్న దానితో తృప్తిగా సంతృప్తిగా ఆనందంగా జీవించడమే నేర్చుకోవాలి మనం. అది చాలా కష్టం, చాలా కష్టం. అది అలవాటు చేస్తున్న వాడు నిజమైన సన్యాసి. ఎవరు సన్యాసి తెలుసా? వాళ్ళు నిజమైన సన్యాసులు. ఉన్న దానితోనే కొంచెమైనా చాలా ఉంది నాకు అని, ఒక గ్లాసులో పాలు ఉన్నాయనుకోండి సగమే ఉన్నాయి, సగం ఉన్నప్పుడు ఏం చూడాలి, ఎలా ఆలోచించాలి? అబ్బా సగం ఉన్నాయి చాలు, నాకు ఆకలి తీరుతుంది అంటే తృప్తి అని అర్థం. ఈ సగం ఉన్నదాన్ని తాగకుండా అయ్యో సగమే ఉన్నాయి సగమే ఉన్నాయి ఖాళీగా ఉంది సగం అని ఆలోచిస్తూ ఉంటే ఈ ఉన్న సగం కూడా నువ్వు ఆనందించలేవు. అర్థమైందా? మన జీవితం కూడా అంతే. గ్లాసు పాలను చూసుకొని మనం నేర్చుకోవచ్చు ఎంతో. అర గ్లాసుడు పాలు ఉన్నప్పుడు మన బుద్ధి ఎలా ఉంటుంది ఆలోచించాలి. అందుకని మనిషి సుఖంగా జీవిస్తున్నాడా లేదా అనే దానికి ఏమిటి అంటే వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులు కాదు, వాళ్ళ విద్యలు కాదు, వాళ్ళ యొక్క మనస్సు. అది దుర్యోధనుడు మనస్సు ఎట్లా ఉంది ఇప్పుడు? బలహీనంగా ఉంది. ఎందుకు? భగవంతుడి యొక్క అనుగ్రహం లేదు దుర్యోధనుడికి. ఎందుకు లేదు భగవంతుడి యొక్క అనుగ్రహం? అధర్మం వైపు ఉన్నాడు దుర్యోధనుడు. అధర్మం వైపు ఉన్నప్పుడు, అధర్మాన్ని ఆశ్రయించినప్పుడు భగవంతుడి అనుగ్రహం ఎట్లా వస్తుంది? కనుక భగవంతుడి అనుగ్రహం రావాలి అంటే ఒక్కటే మార్గం, మనలో కోపం తాపం ఈర్ష్య అసూయ ఇవన్నీ తగ్గిపోవాలి. ఎంతవరకు మనలో ఈర్ష్య అసూయ కోపతాపాలు తగ్గిపోతాయో, ద్వేషం తగ్గిపోతుందో, అప్పుడు భగవంతుడి అనుగ్రహం మన మీద వర్షిస్తుంది. భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు వర్షిస్తూనే ఉంది, కానీ అది వర్షించకుండా మనం ఏం చేస్తున్నామంటే అడ్డం పెట్టుకున్నాం. ఏమిటవి? కోపం తాపం ఈర్ష అసూయ ద్వేషం, అవన్నీ మనల్ని కప్పేస్తాయి అన్నమాట. భగవంతుడి అనుగ్రహాన్ని మనకు రానియకుండా అవి ఆపేస్తాయి. దుర్యోధనుడు అలా చేసుకున్నాడు. ఈర్షాపరుడు, మహా ఈర్షావంతుడు దుర్యోధనుడు. కోపం, కోపిష్టి, ద్వేషం, ఎన్ని అవలక్షణాలు ఉండాలో అన్ని అవలక్షణాలు దుర్యోధనుడి దగ్గర ఉన్నాయి. కనుక దుర్యోధనుడికి శాంతి లేదు. అది లేకపోగా భయం. భగవంతుడిని ఆరాధించే వాళ్ళకి భయం ఉండదు, భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళకి భయం ఉండదు. కనుక ఇన్ని విషయాలు మనం నేర్చుకోవాలి భారతంలో. ఇంతవరకు క్రిందటి వారం చూసాం, తర్వాత శ్లోకం 11వ శ్లోకం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. ఇంకా చెప్తున్నాడు దుర్యోధనుడు వారి గురువు గారితో, அயனேஷு ச சர்வேஷு யதாபாகம் அவஸ்திதாஹ. ఈ యొక్క సేన ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు, ఏ గురువర్యా, మీరు జాగ్రత్తగా మన యొక్క సైన్యాన్ని ఏ ఏ స్థానాల్లో వారు ఉన్నారో వారి వారిని వారి స్థానాల నుంచి కదలకుండా జాగ్రత్తగా అక్కడే రక్షణ చేస్తూ ఉండమనండి. ఒక పని ఇచ్చినప్పుడు ఒక చోట ఇది చెయ్యన్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోకూడదు. నువ్వు చూసుకుంటూ ఉండి నేను అది చూసి వస్తానంటాడు. మనం చేస్తుంటాం అట్లాంటి పనులు. ఒక చోట ఒక పని ఇచ్చి ఇది చెయ్యరా అంటే అది ఇంకోటి అప్పచెప్పి మనం వెళ్ళిపోతాం. అలా చెయ్యకూడదు ఎప్పుడు కూడా. ఒక పని ఇచ్చినప్పుడు మనకు ఒక చోట ఇది చెయ్యమన్నప్పుడు అది చూసుకోవాలి, ఒక బాధ్యత ఇచ్చినప్పుడు. అదేవిధంగా ఇక్కడ దుర్యోధనుడు కూడా అయనేషు, అయనేషు అంటే అన్ని దిక్కులయందు, అన్ని వ్యూహ ద్వారములయందు, అన్ని వ్యూహ ద్వారాలలో వారి వారి స్థలములలో, సర్వేషు అంటే అన్ని అన్ని ద్వారాలలో వారి వారి స్థలములలో, యథాభాగం, యథాభాగం అంటే ఏ ఏ దిక్కులో వారి వారికి ఏ ఏ కర్తవ్యాన్ని ఇచ్చామో వాళ్ళు వాళ్ళు అది చెయ్యాలి, అది అర్థం. యథాభాగం అంటే ఎక్కడెక్కడ వాళ్ళకి అలాట్ చేశామో, ఎక్కడెక్కడ ఇచ్చామో వారికి అవన్నీ కూడా సరిగా చెయ్యవలసి ఉంటుంది. భాగం అనతిక్రమ్య యథాభాగం. సర్వే భవంతః, మీరందరూ కూడా ద్రోణాచార్యులు, మీరు మిగతా వాళ్ళందరూ కూడా మీ మీ స్థానాలలో ఉండి మీరందరూ కూడా ఆ ఆ ద్వారాలను రక్షిస్తూ ఉండాలి. చెప్పాను కదా, ఒక్కొక్క అక్షౌణికి గజ తురగ అశ్వ పదాతి దళమని కొన్ని వేల సంఖ్యలో గుర్రాలు, కొన్ని లక్షల సంఖ్యలో ఏనుగులు, కొన్ని లక్షల సంఖ్యలో రకరకాలైనటువంటి సైన్యం వీళ్ళందరూ కూడా ఉన్నారు. అశ్వ తురగ, అశ్వన్న తురగన్న ఒకటే, గజం, ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు ఇవన్నీ కూడా ఇన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్నాయి. వాటినన్నిటి చూసుకోవడానికి ఒక సేనాధిపతి, ఆ సేనాధిపతి కింద అనేక మంది సైనికులు, కనుక వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క సేనల్ని రక్షిస్తూ ఉండాలి. ఎందుకు రక్షించాలి అంటే వాళ్ళందరూ ఎవరిని రక్షించడానికంటే భీష్మం ఏవ అభిరక్షంతు, మీరందరూ కూడా భీష్ముణ్ణి రక్షిస్తూ ఉండండి. భీష్ముడే కదా సేనాధిపతి, భీష్ముణ్ణి కనుక రక్షించాము అంటే మనకు భయం లేదు. భీష్మం ఏవ రక్షంతు, అందుకని భీష్ముణ్ణి ఎవరూ ఎదుర్కొనకుండా ఆయన్ని రక్షిస్తూ ఉండాలి మీరు అని చెప్పి దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు. ద్రోణాచార్య, మీరు అందరి సైన్యాన్ని వాళ్ళ వాళ్ళ స్థానాల్లో ఉండేటట్టుగా చూడండి, భీష్ముణ్ణి రక్షించేటట్టుగా చూడండి. ఎవరు భీష్ముడు? దుర్యోధనుడికి తాత. ఆ భీష్ముడు యొక్క శక్తిని చూసుకొని దుర్యోధనుడికి గర్వం. పరశురాముడు అంతటి వాడిని ఓడించాడు భీష్ముడు, కనుక అంతటి గొప్పవాడు భీష్ముడు, ఆయన్ని మనం రక్షించుకోవాలి అన్నాడు. భవంతః, మీరందరూ, సర్వ మీరందరూ అన్నారు, సర్వ అంటే అందరూ, భీష్మం ఏవ అభిరక్షంతు, భీష్ముణ్ణి మాత్రమే రక్షిస్తూ ఉండండి అని అర్థం. అలా రక్షిస్తే మనందరం రక్షింపబడినట్లే. తర్వాత శ్లోకం, ఈ మాటలన్నీ వింటున్నాడు అంటే దూరం నుంచే ఈ దుర్యోధనుడు చెప్పే మాటలన్నీ చెవుల్లో పడుతున్నాయి భీష్ముడికి. భీష్ముడికి తెలిసిపోయింది దుర్యోధనుడు, నమ్మకం పోయింది దుర్యోధనుడికి, తన మీద తనకే నమ్మకం పోయింది, భయం ఏర్పడింది దుర్యోధనుడిలో, యుద్ధంలో ఓడిపోతానేమోననే భయం ఏర్పడింది దుర్యోధనుడికి. అందుకని నన్ను రక్షించమని చెప్పి గురువుగారితో చెప్తున్నాడు. కనుక భీష్ముడు దుర్యోధనుడిలో ఉత్సాహాన్ని ప్రేరేపించడానికి, నమ్మకాన్ని కలిగించడానికి పెద్దగా శంఖం ఊతున్నాడు. చూడండి తర్వాత శ్లోకంలో 12, ఇక్కడ సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడితో. మనం అనుకోవాలి ఇక్కడ సంజయ ఉవాచ అని. సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. ధృతరాష్ట్ర, అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇలా దుర్యోధనుడు చెప్తున్నప్పుడు ద్రోణుడితో భీష్ముడు ఏం చేశాడో తెలుసా? చెప్తున్నాడు.
తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినజ్యోచ్చై శంఖం దధ్వౌ ప్రతాపవాన్.
తస్య హర్షం సంజనయన్, ఆ దుర్యోధనుడికి ఉత్సాహాన్ని పుట్టించడానికై సంజనయన్ హర్షం. హర్షం అంటే సంతోషం, ఉత్సాహం. భయంతో ఉన్నాడు దుర్యోధనుడు, దిగులుతో ఉన్నాడు. ఓడిపోతామేమో మనం యుద్ధంలో అనే భయంతో ఉన్నాడు. అలాంటి దుర్యోధనుడికి ఉత్సాహాన్ని కలిగించడానికి, ఉత్సాహాన్ని పుట్టించడానికి దుర్యోధనుడి మనస్సులో పితామహ ప్రతాపవాన్ కురువృద్ధ ఉచ్చై వినద్య. కురువృద్ధుడైనటువంటి అంటే కౌరవుల అందరిలోకి వృద్ధుడైనటువంటి అని అర్థం. వృద్ధుడంటే తెలుసు కదా, పెద్దవాడు. కురువృద్ధుడంటే కౌరవులందరిలోకి వృద్ధుడు భీష్ముడు, అటువంటి భీష్మాచార్యుడు అని అర్థం. అంతేకాదు పితామహ, ఆయన మనకు పితామహుడు, తాత అని అర్థం. తాత అయినటువంటి భీష్ముడు, పితుః పిత, తండ్రి తండ్రి మనకు తాత కదా. మన తండ్రికి తండ్రి మనకు తాత, పితుః పితు పిత అని అర్థం. ప్రతాపవాన్ కురువృద్ధ పితామహ, ఎటువంటి వాడు భీష్ముడు? ప్రతాపవాన్, ఎంతో ప్రతాపం కలిగినటువంటి వాడు, గొప్ప శక్తి కలిగిన వాడు ప్రతాపవాన్. కురువృద్ధ పితామహ ప్రతాపవాన్ ఏం చేశాడు? ఉచ్చై వినద్య, పెద్దగా గర్జించాడు. తన నోటితోనే గర్జన చేశాడు యుద్ధం ఆరంభించమని. మహాభారతం సీరియల్ చూసారా? ఆ మధ్య వచ్చింది కదా సీరియల్, ఇప్పుడు కూడా వస్తున్నది తమిళంలో. ఆ మహాభారతం సీరియల్ వచ్చిన తర్వాతనే, రామాయణ సీరియల్ వచ్చిన తర్వాతనే జనానికి బాగా తెలిసింది మహాభారతం రామాయణం. ఆ సీరియల్స్ బాగానే ఉపయోగపడినాయి. అంతకుముందు అలా జనానికి అంతగా తెలియదు, ఆ స్టోరీయే తెలియదు. టీవీలు ఉంటే అందుకు ఉపయోగపడితే టీవీలు చాలా సంతోషం. అప్పుడు భీష్ముడు వారు గర్జన చేశాడు, పెద్దగా చేసి ఏం చేశాడు? సింహాన శంఖం సింహనాదం దధ్వౌ, పెద్దగా గర్జించిన తర్వాత పెద్దగా వినద్య శబ్దం చేశాడు నోటితో. అంటే ఏమిటి? అందరూ ధైర్యంగా ఉండండి, ఎవరు భయపడవలసిన పని లేదు, మనం ధైర్యంగా యుద్ధం చేయొచ్చు అనే ఉత్సాహాన్ని కలిగించడానికి సింహనాదం చేశాడు. శంఖం ద సింహనాదం అంటే తెలుసు కదా, సింహం ఎలా గాండ్రిస్తుంది కదా, చిన్నప్పుడు సింహ గర్జన అంటారు. పులి గాండ్రించను, సింహము గర్జించను అంటారు. ఒకటో తరగతి పాఠమా? అప్పుడు ఎల్కేజీలు యూకేజీలు లేవు కదా, ఇప్పుడు ఎక్కడున్నాయండి ఆ పాఠాలు? ఉన్నాయా? లేవు. సింహము గర్జించును, ఏనుగు భీంకరించును, గుర్రము సకిలించును, ఈ భాష లేదు ఇప్పుడు అసలు. ఇంకా గుర్తున్నాయి, పర్వాలే. సింహం గర్జించును, పులి గాండ్రించును, ఏం పదాలు చూడండి, తెలుగు పదాలు. తెలుగు భాష అంటే తీయని తెలుగు భాష. గాండ్రించును, గర్జించును, సకిలించును, ఘీంకరించును, అలా. అందుకని ఇక్కడ సింహనాదం అంటే ఏమిటి? గర్జించాడు అని అర్థం. ఎలా గర్జించాడు? ఎందుకు ఆ గర్జన మనకు చిన్నప్పుడు నేర్పారు, అర్థమైందా? ఇప్పుడు గర్జించాడు అంటే సకిలించలేదు, ఘీంకరించలేదు, గాండ్రించలేదు, కానీ సింహంలాగా గర్జించాడు. అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో సింహం ఇట్లా గర్జిస్తుంది కాబట్టి ఇలా గర్జించి ఉండాలి. ఎవరు? భీష్ముడు కూడా. అని మనకు తెలుస్తుంది. అర్థమైందా? అందుకని ఆ గర్జన, సింహాన్ని గర్జన ఎందుకు పోల్చాడు వ్యాసుల వారంటే, సింహం అనక గర్జన చేస్తే అడవిలో ప్రతి చోటికి ప్రతిధ్వనిస్తుంది. అది ఇంకొక విశేషం ఉంది సింహ గర్జనలో. అదేమిటంటే, సింహం కనుక ఏం గర్జన చేసేటప్పుడు దాని ఎదురుగా ఒక జింక పిల్ల ఏదో వస్తూ ఉంటుంది కదా, అది తినడానికి వెళుతుంది అనుకోండి. ఈ సింహ గర్జన చేసినప్పుడు శబ్దం ఎదురుగా కదా రావాలి, ఎదురుగా రాదుట. సింహ గర్జన ఇప్పుడు జింక వస్తూ ఉంటే దానికి వెనక నుంచి వస్తుంది. సింహ గర్జన అంటే ఇట్లా వెళ్ళి శబ్దం దానికి వెనక నుంచి వస్తుంది. అప్పుడు జింక పిల్ల ఏమనుకుంటుంది, సింహం వెనక వస్తున్నది అనుకుంటుంది. వెనక వస్తున్నది అనుకున్నప్పుడు ఏమవుతున్నది, ముందుకు వస్తుంది. సింహం ఎక్కడుంది, దానికి ఎదురుగా. సింహం నోట్లోకి వెళ్ళిపోతుంది నేరుగా. ఎందుకంటే ఆ సింహనాదం వెనక నుంచి వస్తుందిట. అది సింహనాదంలో ఉన్నటువంటి విశేషం. చూసారా, సింహనాదం చేస్తే అంతటి విశిష్టంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది అని అర్థం. సింహనాదం వినద్య శంఖం దద్మౌ, ఆయనకు ఒక శంఖం ఉంటుంది, ఆ శంఖాన్ని ఊదాడట. దద్మౌ ధ్మాధాతు, అక్కడక్కడ వ్యాకరణం కూడా చెప్తాను. వ్యాకరణం కావాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కొంచెం ఉత్సాహం ఉన్నవాళ్ళు రాసుకోండి, అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. దద్మౌ ధ్మాధాతు, ధ్మా అంటే ఊదటం, పూరించడం, శంఖాన్ని పూరించడం, శంఖాన్ని పూరించాడట. దద్మౌ దద్మతుహు దద్మౌ దద్మౌ దద్మతుహు దద్మౌ, శంఖాన్ని పూరించాడు అన్నాడు. అంటే శంఖాన్ని ఊదాడు అని అర్థం. శంఖాన్ని ఊదాడు, సింహ గర్జన చేసి శంఖాన్ని ఊదాడు. శంఖమును పూరించను అంటాం, ఊదాడు అనడం. బూర ఊదాడు అంటాం కానీ శంఖం ఊదాడు అనరు, పూరించారు అంటారు. అంటే ఏంటి పూరించడం అంటే, శంఖాన్ని పూరించడం అని ఎందుకన్నారంటే, గాలి బాగా తీసుకొని ఆ గాలిని శంఖంలో కనుక పూరించామంటే, నింపామంటే సౌండ్ చేస్తుంది, అది శబ్దాన్ని చేస్తుంది. దాన్ని శంఖాన్ని పూరించడం అంటారు. అలా చేశాడట. తర్వాత శ్లోకం, తత శంఖాశ్చ ధీర్యశ్చ పణవానక గోముఖాః సహ సైవాభ్య హర్మ్యంత సశబ్దస్తు ములో భవత్ తతః. ఆ తరువాత ఎప్పుడైతే భీష్ముడు సింహనాదం చేసి శంఖాన్ని పూరించాడో అప్పుడు అని అర్థం. ఆ సమయంలో, ఆ సమయంలో ఏం జరిగింది, పణవ ఆనక గోముఖాః ధీర్యశ్చ శంఖాశ్చ సహసా ఏవ అభ్యహన్యంత. ఇంకా మిగతా సైన్యం అంతా ఉన్నారు కదా, వాళ్ళందరి దగ్గర శంఖాలున్నాయి, వాయిద్యాలున్నాయి. ఎప్పుడైతే భీష్ముడు ఇలా చెప్పాడో అందరూ, ఓహో భీష్ముడు వారు సిగ్నల్ ఇచ్చారు, గ్రీన్ సిగ్నల్ అంటారు చూసారా, గ్రీన్ సిగ్నల్ చూపించినట్లే, అందరూ యుద్ధానికి రెడీ కాండి అని, సిద్ధంగా ఉండండి అని అనిపించింది వాళ్ళందరికీ. ఇలా భీష్ముడు శంఖం ఊదాడు, శబ్దం చేశాడంటే యుద్ధం మొదలైంది అని అర్థం. యుద్ధానికి తయారుగా ఉండండి అని అర్థం. తయారుగా ఉండండి, ఎప్పుడైనా సరే మీరు బాణాలు వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి అని అర్థం. అప్పుడు ఆ సమయంలో ఈ మిగతా సైన్యంలంతా కూడా ఏం చేశారంటే, వాళ్ళు కూడా ముందు వాయిద్యాలు ఉంటాయి. ఇప్పుడు మనకు కూడా మిలిటరీలో వాద్య ఘోష ఉంటుంది చూసారా, రిపబ్లిక్ డే వచ్చినప్పుడు ఆగస్ట్ 15 అప్పుడు చూపిస్తుంటారు ముందు బ్యాండ్, అవన్నీ చెప్తున్నారు ఇక్కడ ఒక్కొక్కటి. பணவ ஆனக கோமுகாக அனர்வு. பணம் வந்துட்டு டக்கலு அனர்த்தம். சர்ம வாயித்யவுலு சர்மாந்தோ கட்டி டோலு டப்பு அண்டுட்டார் சூசாரா மன தெலுகுலோ. டோலு டப்பு லாண்டி டங்கா வாத்யமுலு டங்கா வாத்யமுலு டக்கலு அண்டாரு. தப்பெட்டலு டப்புலு இவன்னி கூட சர்ம வாத்யாலு. ஆனக இவன்னி கூட சைட்ரம் அண்டாரு. ஆனக்கంటే சைட்ரம். சை பக்க நின்று வாயించేవి நேருகா வாயించేవి சர்ம வாயித்யாலு. ஆனக்கంటే பக்க நின்று வாயிస్తుంటారు అన్నమాట. சர்மంతో தயார் చేసే வாயித்யாலு இவన్ని. பணவ అంటే பணவ பணவ అంటే பேద అన్నమాట. ஆனக்கంటే சின்னది. సినిమాలో చూపిస్తుంటారు చూసారా, ராஜுகார் வஸ்துனாரு ராஜுகார் வஸ்துனாரு டங்கா வாயிస్తారు. அது என்ன பணம் அண்டாரு. தான் சின்ன சின்ன வாயிஸ் அண்டர் மன ரோட்ல மீத சூஸ்து உண்டாம் வாழ வாட்னி ஆனக்கல் அண்டாரு. பணவ ஆனக கோமுகா அண்டே கோமுகு கோமு முகல்லாக உன்னட்டுவண்டி பூரல் லாண்டிவன் மாட. அட்லா உம்பு திரிக்கு உண்டை பெஜிலல வாயிஸ் உண்டாரு கதா. அட்லன் மாட் இயக்க கோமுகமுலு வீட்டன்னிட்டது அண்டே ரண சிருங்கமுலு அண்டாரு. வீட்னி ரணசிருங்கமுலு. ரணசிருங்கமுலு பூரல்லாகா உண்டை சூசாரா பெத்த பெத்தவி அன்னமாட. கோமுகாஹ சஹசா ஏவ அப்ய அன்யந்த. அவன்னி கலிபி ஒகேசாரி சப்தம் చేసిని மொத்தம் அன்னி வாத்யாலனி ஒகேசாரி அந்தரும் ஒகேசாரி வாயிஸ்தே எட்லா உண்டுது. ஒகேசாரி சஹ சஹசா அண்டே ஒகேசாரி வெண்டனே ஒக்கடு தர்வாத ஒக்கடு காக்குண்டா ஒகேசாரி. మన పిల్లలందరూ ఒకేసారి అరిస్తే ఎట్లా ఉంటుంది అలా అన్నమాట. ఒకేసారి బెల్లో బెల్లు కొట్టంగానే ఇంటర్వెల్ బెల్లో లంచ్ బెల్లు కొట్టంగానే ఎట్లా ఉంటుంది? అట్లా ఉంటుంది అన్నమాట సౌండ్. అట్లాంటి 100 స్కూళ్ళు ఒక చోట పెడితే ఎట్లా ఉంటుందండి? ఒక స్కూల్కి అంత శబ్దం వస్తుంది. 100 స్కూళ్ళు ఒకే చోట ఒకేసారి లంచ్ బెల్లు కొడితే ఎట్లా ఉంటుంది? అంత శబ్దం అన్నమాట. కొన్ని వేల మంది శంఖాలు ఊదుతున్నారు. శబ్ద అభ్యహన్యంత పణవానక గోముఖాహ తర్వాత సహసాయేవ అభ్యహన్యంత. శంఖాలని పూరించారు అందరూ. భేరి అంటే భేరి వాయిద్యములు. భేరులు అంటారు, దుందువులు అంటారు. పౌరాణిక సినిమాల్లో ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు పౌరాణిక సినిమానే లేవనుకుంటాను. ఉన్నాయా పౌరాణిక సినిమానే లేవు. పౌరాణిక సినిమాల్లో ఈ భేరులు ధ్వనులు వాయిద్యాలన్నీ మనం చూడచ్చు. దుందువులు రాజుగారు వస్తున్నారంటే అన్ని వాయిద్యాలు వాయిస్తారు. అట్లా భేరులు దుందువులు ఇవన్నీ కూడా వాయించి శంఖాలు పూరించారు అందరూ. ఏమైందట ఆ స్థలం అంతా కూడా, ఆ ప్రదేశం సహా శబ్ద తుముల అభవత్. ఆ ధ్వని ఆ శబ్దము సంకులం అంటే సంకులాన్ని సృష్టించింది. భయం భయాన్ని సృష్టించింది. భయంకరంగా ఉన్నదట ఆ శబ్దం. ఒక్కసారి వినగానే భయంకరంగా అనిపించిందట అన్నారు. అన్ని ఒకసారి కలిసిపోయి ఒక భయంకరమైన శబ్దం వచ్చింది అన్నమాట. తర్వాత శ్లోకం తతశ్రేతైర్హయయుక్త மகதி சந்த நிஷ்டிதௌ மாதவ பாண்டவஸ்தைவ திவ்யௌ சங்கம் ப்ரதத்மதுஹு சங்கௌ ப்ரதத்மதுஹு. இப்படு சினிமால சீரியல்ல சூவிஸ்துண்டார் சூசாரா. ఒకవైపు ఒక సీన్ ఇస్తే అటువైపు చూపిస్తాడు, మళ్ళీ ఇంకోవైపు ఇంకొక సీన్ చూపిస్తుంటారు. అట్లనమాట ఇక్కడ వ్యాసాచార్యుల వారు ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రం నుంచి యుద్ధ భూమిని ఇటు కౌరవుల నుంచి పాండవ వైపులో తిప్పాడు కెమెరాని. ఆయన ఊహించుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి దుర్యోధనుడు కనపడ్డాడు, ఇటువైపు కృష్ణుడు కనిపిస్తుంటాడు. కృష్ణుడు అర్జునుడు ఉన్నారు, ఇటువైపు తిప్పారు కెమెరా. జూమ్ చేస్తుంటారు చూసారా ఫోకస్ చేసేటప్పుడు సినిమాల్లో కూడా ఇవన్నీ చెప్తే మనకు అర్థం కాదు. పెళ్లిళ్లలో, పెళ్లిళ్లలో మంగళ్యం కట్టేటప్పుడు ఫోకస్ చేస్తారు, పరంపరాలు పోసేటప్పుడు ఫోకస్ చేస్తారు, వీళ్ళ అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు అక్కడ ఏ ఏ కార్యక్రమం జరుగుతుందో అటువైపు ఫోకస్ చేసి చూపించాలి కదా. అంటే ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు జరుగుతున్నది అని అలా చూపిస్తారు పెళ్లిలో. రిసెప్షన్ అయితే ఎవరెవరు వస్తున్నారు, ఎవరితో కరచాలనం చేస్తున్నాడు, అవన్నీ చూపిస్తారు ఆ విధంగా అనమాట. ఇప్పుడు కెమెరా ఎటువైపు తిప్పారు, మన కృష్ణ పరమాత్ముడి వైపు తిప్పారు కెమెరా వ్యాసుల వారు. అందుకని చెప్తున్నారు కొంచెం వ్యాసుల వారు కూడా భగవత్ పక్షపాతి. కృష్ణుడు ఉన్నాడు కదా అటు పక్కన, అన్ని వర్ణిస్తున్నాడు. అక్కడైతే శంఖాలు వర్ణించలేదు, ఏం వర్ణించలేదు. ఇక్కడ కృష్ణ పరమాత్ముడు యొక్క ఆ రథము, ఆ గుర్రాలు అవన్నీ వర్ణిస్తున్నారు వ్యాసుల వారు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ కదా, అంటే వ్యాసుల వారికి కూడా ఇటువైపే ఉంది మనస్సు. ఎందుకని అంటే ధర్మం ఎటుంటే అటు ఉంటుంది, మంచి వాళ్ళందరికీ మనసు ఎటుంటుంది, ధర్మం వైపే ఉంటుంది. అర్థమైందా? అది చూడాలి మనం. భారతం అంతా వినేటప్పుడు, గీత వినేటప్పుడు ధర్మం అధర్మం మధ్య ఘర్షణ ఇది కనుక మన మనస్సులో కూడా మంచి చెడు ఘర్షణ, ధర్మ అధర్మం ఘర్షణ జరుగుతూ ఉంటుంది. మంచి వైపు వెళ్ళామంటే మన జీవితం పూలు పండ్లతో ఫలిస్తుంది అన్నారు. చెడు వైపు వెళ్ళామనుకోండి, కుక్కటి వేళ్లతో పెకలింపబడుతుంది జీవితం అన్నారు. కనుక మన జీవితాన్ని ఎలా మనం చక్కగా మలుచుకోవాలి అనే దానికి ఈ మహాభారతం, భగవద్గీత మనకు సహాయపడతాయి. కనుక చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో చెప్పవలసిన కథలు ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం ఉగ్గుపాలు తీసుకుంటున్నాం, ఓకే, చిన్నప్పుడు ఉగ్గుపాలతో నేర్చుకోవలసిన కథలు ఇవన్నీ కూడా. ఓకే పర్వాలేదు, ఇప్పుడైనా నేర్చుకుంటున్నాం అంటే కథ తెలుసు మనకి, కానీ దానిలో ఉన్నటువంటి తాత్పర్యం, దానిలో ఉన్నటువంటి గూఢ అర్థం అవన్నీ మనకు అంతగా తెలియవు కదా. కనుక అవన్నీ తెలుసుకోవడం చాలా అవసరం. అందుకని చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే మహాభారతం చక్కగా బోధించామనుకోండి, వాళ్ళ జీవితమే చక్కగా మలచబడుతుంది. రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ. అందుకని ఆ పుస్తకాలు కొనండి, ఆ పుస్తకాలు కొని అందరికీ పంచండి, వాళ్ళే చదువుతారు. చదవక ఎక్కడికి పోతారు, ఇంట్లో కంటే ముందు కనపడితే ఏదో ఉంది పుస్తకం చూద్దాం, ఒకరోజు కాకపోతే ఒకరోజుకైనా చదువుతారు తప్పకుండా. అందుకని ఎవరికైనా ప్రజెంటేషన్ ఇస్తే ఏమి ఇవ్వాలి చెప్తాను నేను, ఇదే చెప్తాను అందరికీ. ఎవరన్నా మీరు ప్రజెంటేషన్ కొంటారు కదా బహుమతి కొని ఇస్తుంటారే, ఏం కొనకండి. మహాభారతం, భాగవతం, రామాయణం ఈ పుస్తకాల్లో ఒకటో రెండో మూడో ఏవో ఒకటి కొని గిఫ్ట్గా ఇవ్వండి పిల్లలకి, పెద్దవాళ్ళకి కాదు పిల్లలకి. 15 ఏళ్లలోపు పిల్లలకి ఈ పుస్తకాలు ఇవ్వాలి. అన్ని భాషల్లో ఉన్నాయి ఆ పుస్తకాలు, అవి చదివారంటే వాళ్ళకి, వాళ్ళకి తెలియకుండానే ధర్మం చోటు చేసుకుంటుంది వాళ్ళల్లో. ఈ కథలు చెప్పడం, ఈ పుస్తకాలు ఇవ్వడం, ఇట్లాంటివి చేయడం మనం ఎంతో సేవ చేసినట్లే సమాజానికి మనం అది చేస్తే. చెప్తున్నారు చూడండి, తతహ, తతహ అంటే ఆ సమయంలో, పిదప అని అర్థం. ఆ తరువాత పిదప మాధవ పాండవ మహతి స్కందనే స్థితౌ. మాధవ అంటే శ్రీకృష్ణుడు, మా అంటే లక్ష్మి, ధవ అంటే పతి, లక్ష్మీపతి. మాయాయాః లక్ష్మ్యాః ధవః మాధవః. లక్ష్మి అంటే జ్ఞాన లక్ష్మి, విద్యాలక్ష్మి అని అర్థం. ఇక్కడ మనకు లక్ష్మీదేవి అనగానే అమ్మవారు, అట్లా కుండతో నాణ్యాలు, బంగారు నాణ్యాలు కుమ్మరిస్తున్నట్టుగా కనపడుతుంది లక్ష్మి అంటే. లక్ష్మిలో అనేక లక్ష్మీలు ఉన్నారు తెలుసా, విద్యాలక్ష్మి, సంతాన లక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, అనేక లక్ష్మీలు, అష్టలక్ష్మీలు ఉన్నారు. అష్టలక్ష్మిలో మనకు కనబడే లక్ష్మి ఒకే లక్ష్మి, ధనలక్ష్మి. ఈ చేత్తు ఈ చేత్తు అట్లా కనుక విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి, వీరలక్ష్మి ఉంటే ధనలక్ష్మి వస్తుంది. విద్యాలక్ష్మి లేకుండా అంటే విద్య లేకుండా ధైర్యం లేకుండా వీరం లేకుండా ఉండదనుకోండి, ధనం వచ్చినా కూడా భయం వస్తుంది. కనుక ఆ అమ్మవారిని లక్ష్మీదేవిని ఏమని పూజించాలి, అమ్మా ధైర్యాన్ని ప్రసాదించు అని అడగాలి. వీరాన్ని ప్రసాదించు, నాకు ధైర్యాన్ని ప్రసాదించు, విద్యని ప్రసాదించు, అదే జ్ఞానలక్ష్మి అని అర్థం. విద్యాలక్ష్మి మా ధవహ అన్నారు, లక్ష్మీపతి అని అర్థం. లక్ష్మీపతి పాండవహ అర్జునుడు, పాండవ అంటే పంచ పాండవులలో ఒకడు కనుక అర్జునుడిని పాండవహ అంటారు. అర్జునుడు ఎక్కడ కూర్చున్నారట, వారు స్థితౌ కూర్చొని ఉన్నారట. ఎక్కడ, మహతి స్కందనే. మహతి అంటే దివ్యమైనటువంటి, గొప్పదైనటువంటి. స్కందనం అంటే రథం, రథం అంటే తెలుసు కదా, రథం. ఆ గీతోపదేశం పోవటం ఉంటే దాంట్లో తెలుస్తుంది మనకు ఆ రథం. అగ్నిదేవుడు ఆ రథాన్ని ఇచ్చాడు అర్జునుడికి, అగ్నిదేవుడి నుంచి పొందినటువంటి రథం అది. ఆ రథం మీద కూర్చొని ఉన్నారు, తస్యందని అంటే రథం మీద, రథం లోపల గొప్ప రథం పైన కూర్చొని ఉన్నారు. యుక్తే శ్వేతైహి హయైహి, ఆ రథం తెల్లటి గుర్రాలతో, తెల్లటి గుర్రాలను కలిగి ఉన్నదట ఆ రథం. ఆ రథానికి ముందు రెండు తెల్ల గుర్రాలు, శ్వేతైహి హయైహి, తెల్లని గుర్రములతో. రెండు కాదు, చాలా ఉన్నాయి, ఎందుకంటే బహువచనం చెప్పారు. రెండుకు పైన తెల్లని గుర్రములతో, శ్వేతైహి హయైహి, తెల్లటి గుర్రములతో ఉన్నటువంటి రథం మీద కృష్ణుడు, మాధవుడు, అర్జునుడు కూర్చొనున్నారట ఆ రథంలో. వారు ఏం చేశారు, శంఖౌ దద్మౌ ప్రధద్మతుః, శంఖౌ దద్యౌ దివ్యౌ, సారీ దివ్యౌ ప్రధద్మతుః. ఈ పాండ అర్జునుడు కృష్ణుడు ఏం చేశారట, వాళ్ళ దివ్యమైన శంఖాలని పూరించారట. శంఖద్వయాన్ని దివ్యములైనటువంటి, అక్కడ వాళ్ళు శంఖాలు వాయించినప్పుడు ఏం చెప్పాల వ్యాసుల వారు, దివ్యం అని చెప్పాల. చూసారా, వీళ్ళ శంఖాలు దివ్యమైనటువంటి, దేవలోకం నుంచి పొందినటువంటి శంఖాలు, చాలా గొప్ప శంఖాలు అని అర్థం. ప్రదద్మతు ధ్వాధాతు లిట్, పాస్ట్ టెన్స్ కదా, ఎప్పుడో జరిగిపోయింది చెప్తే పాస్ట్ టెన్స్ అంటారు, లిట్ అంటారు. భూతకాలం, భూతకాలాన్ని ఎప్పుడో చెప్తే లిట్ అంటారు ఇంగ్లీష్ సంస్కృతంలో. 100 గుర్రాలు ఉన్నాయట, కొంతమంది మహాభారతంలో చెప్పబడిన ఎన్ని గుర్రాలు ఉన్నాయని, 100 గుర్రాలు ఉన్నాయట అక్కడ ఆ యొక్క మహా కృష్ణ పరమాత్ముడి యొక్క రథానికి ముందు 100 గుర్రాలు. దివ్యమైనటువంటి చిత్రరథ అనే గంధర్వుడు ఇచ్చాట ఈ గుర్రాలు. 100 గుర్రాలు అంటే ఒకేసారి కట్టారో లేదో తెలియదు, అంటే రెడీగా ఉన్నాయి గుర్రాలు. చిత్రరథుడనే గంధర్వుడి దగ్గర పొందాడు, చిత్రరథుడు అనే గంధర్వుడు 100 గుర్రాలని 100 గుర్రాలను ఇచ్చాడట అర్జునుడికి. ఆ గుర్రాలను ఇక్కడ ఉపయోగిస్తున్నాడు ఈ రథానికి. దివ్యౌ శంఖౌ ప్రధద్మతుః, ఆ రథంలో కూర్చున్నటువంటి కృష్ణ పరమాత్ముడు, అర్జునుడు శంఖాలను పూరించారు, దివ్యమైన శంఖాలను ఊదారు. మరి వాళ్ళు రెడీగా ఉన్నప్పుడు మనం కూడా రెడీగా ఉన్నామని చెప్పాలి కదా. వాళ్ళు మేము రెడీగా ఉన్నాం యుద్ధానికి అన్నారు, వీళ్ళు మామూలుగా కూర్చున్నారు అనుకోండి, ఏమవుతుంది, యుద్ధం చేస్తారు వచ్చి. లేదు లేదు, మేము కూడా రెడీ ఉన్నాం చేయడానికి అని చెప్పి వీళ్ళు చెప్పాలి కదా. అందుకని వీళ్ళు శంఖం వాయించారు, అంతటితో ఆగలేదు. మళ్ళీ వీళ్ళు శంఖం వాయిస్తే వీళ్ళు వాళ్ళందరూ వాయించాలి కదా. అందుకని తర్వాత పాంచజన్యం హృషికేశ, దేవదత్తం ధనంజయః, పౌండ్రం దద్మౌ మహాశంఖం, భీమకర్మావృకోదరః. ఎటువంటి శంఖాలు, వాటిలో శంఖాలకు పేర్లు చెప్తున్నారు. కృష్ణుని యొక్క శంఖం పేరు పాంచజన్యం. పాంచజన్యం పంచజన అనే అసురుణ్ణి కృష్ణ పరమాత్మ సంహరించాడు. పంచజన అనేటటువంటి అసురుడు రాక్షసుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ సంహరిస్తే ఆ రాక్షసుడు అడిగాడట, నాకు ఒక కోరిక తీర్చాలి అని. ఏమిటి అదంటే, నేను శంఖ రూపంలో అంటే శంఖంలో దాక్కున్నట్ట పోయి, ఈ పంచజన అనే రాక్షసుడు శంఖంలో దాక్కున్నాడు. అలా దాక్కున్నప్పుడు అందులో ఉన్నటువంటి పంచజనుడిని సంహరించాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు ఈ పంచజనుడు అడిగాడట, చనిపోయే ముందు నన్ను ఈ శంఖాన్ని ఉన్నటువంటి నన్ను నువ్వు ఉపయోగించు, ఎప్పుడు నేను నీ చేతిలో ఉండాలి ఎప్పుడు అని చెప్పి కోరుకున్నాడట. చూడండి, దుష్టుడైనా కూడా చివరికి మంచి కోరిక కోరుకున్నాడు. అట్లా ఉంటారు కొంతమంది, మొదట్లో దుష్టులుగా ఉన్నప్పుడు కూడా వాలి కూడా అంతే, చనిపోయే ముందు భగవత్ స్మరణం చేశాడు. అలాగే ఈ పంచజనుడు కూడా భగవంతుణ్ణి అడిగాడట, నన్ను ఎప్పుడూ నీ చేతుల్లో ఉంచుకో నాయనా అని అడిగాడట. అందుకని కృష్ణ పరమాత్మ ఆ శంఖాన్ని తన చేతిలో పెట్టుకుంటాడు ఎప్పుడు. అంటే విష్ణుమూర్తి చూడండి, శంఖాన్ని చేతిలో పెట్టుకొని ఉంటాడు కదా. చతుర్బాహు చూసినప్పుడు శంఖం చక్రం గదం ఇవన్నీ ఉంటాయి కదా, ఆ శంఖమే ఈ శంఖం పాంచజన్యం. పాంచజన్యం అంటే పంచజన అనే రాక్షసుడి యొక్క శంఖం కనుక అది సంబంధించినది కనుక పాంచజన్యం అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే భాగవతమే భారతమే అవుతుంది చివరికి. కనుక అక్కడక్కడ కొంచెం ముఖ్యమైన చెప్తాను, కనుక మీరు చదువుకోవాలి భారతం, పుస్తకం కొనుక్కోండి. పాంచజన్యం ఋషికేశ అంటే ఋషికం అంటే ఇంద్రియాలు, కన్ను ముక్కు చెవులు ఇవన్నీ కూడా మనకి ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలన్నిటినీ జయించినవాడు, ఈశ అంటే జయించినవాడు. ఋషికాణం ఈశ, ఇంద్రియములకు పరిపాలకుడు, పరిపాలించేవాడు. ఇంద్రియములను ఋషిక ప్లస్ ఈశ, ఇంద్రియములన్నిటి నుంచి కూడా తన యొక్క స్వాధీనంలో ఉంచుకున్నవాడు. ఋషికాణం ఈశ షష్ఠీ తత్పురుష సమాస అంటారు దీన్ని. సమాస వ్యాకరణంలో సమాసం అంటారు, రెండు పదాలు కలిస్తే సమాసం, రెండు పదాలు కలిసి నిలిచే సమాసం. ముక్కంటి మూడు కన్నులు కలవాడు, అదొక్కటి మాత్రం తెలుసు మనందరికీ. తెలుగులో ముక్కంటి అంటారు చూసారా, మూడు కన్నులు కలవాడు ఎవరండి? శివుడు. అక్కడ శివుడు అనేది లేదు, అన్య పదార్థ ప్రధానము బహువ్రీహి అంటారు. ముక్కంటి అనేది అక్కడ శివుడు అనేది మనకు తెలియజేస్తున్నది, కానీ శివుడు అనే మాట లేదు అందులో. మూడు కన్నులు కలవాడు అని మాత్రమే చెప్పబడింది. అన్య పదార్థం అంటే ఎవరు? శివుడు. శివుణ్ణి తెలియజేస్తున్నది కనుక ఈ ముక్కంటి అనే పదం బహువ్రీహి సమాసం అంటారు. అర్థమైందా? పీతాంబరుడు, పీతం అంబరం యస్య, ఎవరైతే పచ్చని వస్త్రాలు ధరించి ఉంటాడో, పసుపు పచ్చ ఆకుపచ్చ కాదు, పచ్చలోని రెండు రకాలు ఆకుపచ్చ పసుపు పచ్చ, పసుపు వస్త్రాలను ధరించేవాడు కనుక పీతాంబర. ఎవరు? విష్ణుమూర్తి. కనుక అన్య పదార్థ ప్రధానం. అదేవిధంగా ఇక్కడ కూడా ఋషికేశ అంటే ఎవరు? శ్రీకృష్ణుడు. ఋషికాణం ఈశ, ఇక్కడ బహువ్రీహి కాదు, ఇక్కడ షష్ఠీ తత్పురుష అని తెలుసుకోవాలి. షష్ఠీ తత్పురుష సమాసం. సమాసం అంటే మీకు ఏదో చెప్పాలి కాబట్టి మనకు తెలిసిన సమాసం చెప్పి ఇందులోకి తీసుకొచ్చా, లేకపోతే అర్థం కాదు. ఇంద్రియముల యొక్క అని అర్థం. డూమువులు ప్రథమ విభక్తి గుర్తున్నాయా? నిన్నున్ లన్ కిన్ కున్ యొక్క, ఆ యొక్క అంటే షష్ఠీ, షష్ఠీ తత్పురుష. ఇంద్రియముల యొక్క, ఇంద్రియములకు ఈశ్వరుడు అంటే పరిపాలకుడు, కనుక ఆయన పేరు ఋషికేశ. ఋషికేశ్ వేరు, మనం ఋషికేశ్ అంటాం హిమాలయాల దగ్గర, అది అది ఋషికేశం. കേശം, ഋഷികളെയൊക്കെ കേശം എന്ന്. ഇത് ഹൃഷികേശ. പാഞ്ചജന്യം ധനഞ്ജയ ദേവദത്തം. ധനഞ്ജയുടെ ഇന്നാക്കേം ചെപ്പാരു പാണ്ഡവ എന്നാണ്. ഗുരുവിനെ കുറിച്ചിന രഥങ്ങളെ കുറിച്ചിന വാട് എവരంటే പാണ്ഡവരു, അർജുനുടു, കൃഷ്ണുടന. ഇപ്പോൾ ഋഷികേശുഡു ఎటువంటి శంఖాన్ని పూరించాడంటే పాంచజన్యాన్ని పూరించాడు. మళ్ళీ అర్జునుడు ధనంజయ అన్నారు. ఇక్కడ అర్జునుడికి మరొక పేరు. అర్జునుడికి ఎన్నెన్ని పేర్లు ఉన్నాయో లెక్క రాసుకోండి వరుసగా. పాండవ, అర్జున, ధనంజయ, ఒక లిస్టు రాసుకోండి పక్కన. మీరు భగవద్గీత పూర్తయ్యేటప్పటికి ఎన్ని పేర్లు వస్తాయో చూసుకోండి, మొత్తం లెక్క పెట్టి చెప్పాలి. తర్వాత ధనంజయ అంటే ధనం జయతి ఇది ధనంజయ. అన్ని రాజుల్ని ఓడించేటప్పుడు ఆయన, అన్ని నీకు రాజ్యాలు ఓడించేటప్పుడు వాళ్ళ ధనం కూడా ఈయనకు వస్తుంది కదా. అందుకని ప్రపంచంలోకెళ్ళా ధనవంతుడు ఎవరంటే బిల్ గేట్స్, ఎవరెవరు చెప్తారు, వాళ్ళు అంబానీ వీళ్ళందరూ కాదు, అర్జునుడే ధనవంతుడు. ధనంజయ ధనం జయతి ఇది ధనంజయ, ద రిచెస్ట్ పర్సన్, ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు అందరికంటే కూడా. ఎలా తెలుసు అంటే ధనంజయ నుంచి అని పేరు. మనందరికీ లేదుగా ధనంజయుడు అని, ఆయనకి ధనంజయ అని పేరు. ధనం జయతి అర్జునుడు సర్వత్ర ధనంజయతి. ధనం అంటే ధనం, ధనం అంటే మరే వేరు పేరు కావాలంటే ధనం, అన్ని రకాలైనటువంటి ధనం అని అర్థం. వృకోదరహ, ఇప్పుడు అర్జునుడు ఊదినటువంటి శంఖం పేరు దేవదత్తం, అంటే దేవతల చేత ఇవ్వబడినటువంటి దేవదత్తం. దేవదత్తం అనే పేరు కలిగినటువంటి శంఖాన్ని అర్జునుడు ధనంజయుడు పూరించాడు. పాంచజన్యం అనే పేరు కలిగినటువంటి శంఖాన్ని ఎవరు పూరించారు? కృష్ణ పరమాత్మ. ఋషికేశుడు అనే పేరు కలిగినటువంటి కృష్ణ పరమాత్మ పూరించాడు. మరి భీముడు ఊరుకుంటాడా? వృకోదరహ పౌండ్రం దధ్వౌ. భీమకర్మ వృకోదరహ మహాశంఖం పౌండ్రం దధ్వౌ. మీరు మనం రాసుకోవాలి అక్కడ, ప్రతిసారి అధ్యాహారం చేసుకోవాలి, అంటే చేర్చుకోవాలి. దధ్వౌ అంటే పూరించాడు. పాంచజన్యం ఋషికేశ పాంచజన్యం దధ్వౌ, ధనంజయ దేవదత్తం దధ్వౌ దధ్వౌ, భీమకర్మ వృకోదర మహాశంఖం దధ్వౌ. భీమకర్మ అంటే భయంకరమైనటువంటి కర్మలు చేసేవాడు భీమకర్మ. భీమ అంటే భయం, కర్మ అంటే పనులు. భీముడు ఏమేమి చేసేవాడు మనకు తెలుసు కదా, చెట్లన్నీ పీకేసేవాడు. ఎవరన్నా వచ్చారంటే పుల్లతో కొట్టాడు ఆయన, చెట్టు లాగేస్తాడు, తలుపులు లాగేస్తాడు. ఆ రాక్షసు పెద్ద పెద్ద వాళ్ళందరినీ చంపాలంటే కొండలకు కొండ రాణమేస్తాడు. అట్లాంటి ఈ పనులు చేస్తాడు కనుక ఆయనకి భీమకర్మ అని పేరు. ఆ కథ తెలుసా? కుంతీదేవి భీముణ్ణి ప్రసవించినప్పుడు పిల్లవాడిని మొయ్యలేక కింద పడేసిందట. అంత బరువు ఉన్నాడు భీముడు. కింద పడేస్తే ఆ కింద ఉన్న రాయి పగిలిపోయింది, కొండరాయే పగిలిపోయిందట. అంత బలవంతుడు, వాయుపుత్రుడు కదా. ఆ కథ చదువుకుంటే చిన్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉండేది. భీమకర్మ అట్లాంటి పనులన్నీ చేసేవాడు చిన్నప్పుడు. వాళ్ళమ్మ కుంతికి అందుకే భయం, ఎక్కడికి పోయినాడరా వీడని చెప్పి వెతుక్కుంటూ ఉండాలి. ఎందుకంటే పోయి ఎక్కడన్నా పోట్లాట పెడుతూ ఉంటాడు అన్ని చోట్ల. అందరూ పోట్లాడతారు కదా పిల్లలు. మనం అంతా కంప్లైంట్ చేస్తాం, మన పిల్లవాడు చిన్నది ఒక్క పిల్లవాడికి ఏదైనా చేస్తే వాడు వీడిని పట్టుకోలేకుండా ఉన్నానండి అంటుంది. భీముడితో ఎట్లా చేసింది కుంతి చెప్పండి. భీముడు చిన్నప్పుడు అన్ని ఆటకాయి పనులే చేసేవాడు, ఆటకాయితనం అంటారు దాన్ని. అట్లాంటి అన్ని భీమకర్మ. ఆయన పేరు వృకోదరహ అని పేరు. వృకహ అంటే తోడేలు, వృకహ అంటే తోడేలు, ఉదరం అంటే పొట్ట, ఉదరం అంటే పొట్ట. తోడేలు పొట్ట ఎట్లా ఉంటుందో తెలుసా? సన్నగా ఉంటుంది. తోడేలుకి పొట్ట సన్నగా ఉంటుంది. భీముడి పొట్ట కూడా సన్నగా ఉంటుంది, ఇక్కడ లోపలికి ఉంటుంది. బాగా తింటాడు కదండి అంటే పొట్ట తిన్నా కూడా బయటికి రాదు. మనకు కాస్త తింటేనే ఉబ్బరం వస్తుంది. అందుకని మధ్య భాగం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది మనకు, మధ్యప్రదేశ్. అంత తిన్నా కూడా ఎంత సామాన్య తిండి కాదు తినేది, తిండిపోతూ అంటే భీముడే మనకి. అందుకని వంట పని ఇచ్చారు ఆయనకి. విరాట పర్వంలో వంట పని పెట్టి అన్ని హాయిగా కూర్చొని తింటూ ఉండొచ్చు కదా. సో భీముడు ఎంత తిన్నా కూడా పొట్ట లోపలికే ఉంటుందట. అందుకని ఆయనకు పేరేమిటి? బృకోదరహ. తోడేలు వంటి పొట్ట కలిగిన వాడు. మనం అనుకుంటాం భీముడు అంటే బాగా ఆ సూమో ఫైల్ మన ఉన్నట్టు ఉంటాడు అనుకుంటాం మనం. చిన్నప్పుడు మనం అట్లాగే అనుకునేవాడు, భీముడు అంటే ఇంత గుండుగా ఉంటాడు, లావుగా ఉంటాడు. సూమో వాళ్ళు తెలుసా, సూమో ఫైల్ మన అందరూ ఇద్దరిని కుస్తీ పడుతుంటారు, వాళ్ళు ఇట్లా ఇంత లావును ఉంటారు. భీముడు అట్లా ఉండట. కండరాలతో పొట్ట లోపలికి ఉంటుంది, బలిష్టంగా ఉంటాడు, కానీ అనవసరమైన ఫ్యాట్ అంతా ఏ ఉండదు భీముడికి. అందుకని తిన్నా కూడా పని చేయాలి. మనం తింటాం పని చేయం. భీముడు తింటాడు, అన్ని భీమ కర్మలు చేస్తాడు, అంటే భయంకరమైన పనులు చేస్తాడు. ఆయన శంఖం పేరు ఏంటంటే మామూలు శంఖం కాదు, మహాశంఖం. పౌండ్రం, పౌండ్రం అనే పేరు కలిగినటువంటి మహాశంఖం. మరి భీముడు ఊతితే శంఖమే బయలుపోతుంది. అందుకని ఎందుకంటే లంగ్స్ కెపాసిటీ చాలా ఎక్కువ భీముడికి, అంతటి మహాశక్తివంతుడైనట్టు భీముడికి. మరి మామూలు శంఖం అయితే ఊతితే ఏమవుతుంది? అందుకని మహాశంఖం అని వ్యాసుల వారి చూడండి ఆ కవిత్వం అని, ఆ యొక్క రచన శైలి. మహాశంఖం పౌండ్రం భీమకర్మ వృకోధరః దద్మౌ. భీమకర్మ, భీమ భయంకరమైనటువంటి పనులు చేసే వృకోధర తోడేలు వంటి ఉదరం కలిగినటువంటి భీముడు వృకోధరః మహాశంఖాన్ని పూరించాడు అన్నారు. తర్వాత శ్లోకం, అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. ఇంకా ఉన్నారు కదా పాండవులు, యుధిష్ఠిరుడు శంఖాన్ని వాయించాలి, పూరించాలి, నకులుడు సహదేవుడు, వాళ్ళ గురించి చెప్తున్నాడు. అనంత విజయం రాజా కుంతీపుత్రః యుధిష్ఠిరః. యుధిష్ఠిరః కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు ధర్మరాజు, ధర్మపుత్ర. రాజుగా అంటే వీళ్ళకి రాజే కదా, ఈయన రాజా కదా. ఆయన కూడా రాజ్యం లేని రాజు, రాజ్యం లేదు పాపం, అయినా రాజే కదా. రాజా కుంతీపుత్రః. చూడండి ఇక్కడ వ్యాసుల వారు రాజా అని చెప్పేశారు, ఎందుకంటే రాజు కాకపోతున్నాడు, అడవుల్లో నుంచి వచ్చారండి, రాజు ఎట్లవుతాడు? అయినా ఏమంటున్నారు వ్యాసుల వారు, అదే యద్భావం తద్భవతి, మనం ఏది పలికితే అది అవుతుంది. ఇప్పుడే రాజా అన్నారంటే రాజు కాబోతున్నాడు కదా, ఎట్లాగైనా. మన పిల్లలు కూడా డాక్టర్ చదువుతూ ఉంటే మొదటి సంవత్సరమే ఏం రాసుకుంటారు, డాక్టర్ అని రాసుకుంటారు. ఇంకా డాక్టరే కాలేదు కదా, డాక్టర్ అని రాసుకుంటారు. అట్లాగే రాజా అంటున్నారు. రాజా అనంత విజయం, అనంత విజయం అనే పేరు కలిగినటువంటి శంఖాన్ని కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు పూరించాడు, వాయించాడు అన్నారు. తర్వాత నకులః సహదేవః సుఘోషమణి పుష్పకౌ. నకులుడేమో సుఘోషం అనే శంఖాన్ని, సహదేవుడు మణిపుష్పకం అనేటువంటి శంఖాన్ని ప్రదద్మౌ. నకులః సుఘోషం ప్రదద్మౌ, సహదేవః మణిపుష్పకం ప్రదద్మౌ అని చెప్పాలి. తర్వాత ఈ యొక్క కృష్ణ పరమాత్ముడు అర్జునుడు ఉన్నటువంటి ఆ యొక్క రథం వర్ణన వచ్చే వారం చెప్తాను. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.